ఆకాశంలో మేఘాలు ఏర్పడటం వల్ల ఎలా అయితే పట్టణాలుగా కనిపిస్తూ ఉంటుందో అదే రకంగా ఆత్మలో వివిధమైనటువంటి వస్తువులన్నీ కూడా కల్పితం. ఈ జగత్తంతా కల్పితం, ఈ జగత్తులో ఉన్నటువంటి వ్యక్తులు కల్పితం, ఇందులో ఉన్నటువంటి వస్తువులు కల్పితం, విషయాలు కల్పితం, భోగాలు కల్పితం, మన అనుభవాలు కల్పితం, సమస్తము కూడా కల్పితమే. ఇవన్నీ కూడా ఆత్మలో ఎట్లా కల్పించబడింది అని అంటే, అదిగో మేఘాలు ఏ ప్రకారంగా ఆకాశంలో అలా అలా గాలి కదులుతూ ఏవో నగరాలుగా పట్టణాలుగా మనకు కనిపిస్తూ ఉంటాయో అదిగో అదే ప్రకారంగా ఇక్కడ కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వీటి ఎందు దృష్టి పెట్టకుండా, ఈ అనిత్యమైనటువంటి వస్తువుల ఎందు, విషయాల ఎందు, భోగాల ఎందు దృష్టి పెట్టకుండా శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ప్రసాదించేటువంటి ఆత్మ ఎందు దృష్టి నిలిపి ఎల్లప్పుడు కూడా ఆత్మగానే ఉండు, అప్పుడే గొప్ప శాంతి కలుగుతుంది నీకు అని గురువు అలా తన దగ్గర నుంచి ఈ జ్ఞానబోధని పొంది వెళ్ళిపోయేటువంటి శిష్యుడికి తెలియజేస్తూ ఉన్నాడు. అలా ఆత్మగా కనుక ఉన్నట్లయితే అన్ని కల్పనలకి నిలయమైనటువంటి మనస్సు ఏమి పట్టించుకోకుండా ఉంటుంది. సాధారణంగా మనం అన్ని పట్టించుకుంటా ఉంటాం. మరి మనసు పట్టించుకోకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి? నువ్వు ఆత్మగా ఉండాలి, నువ్వు నీ స్వరూపంలో ఉండాలి. కాబట్టి అలా ఆత్మగా కనుక ఉన్నట్లయితే ఈ మనస్సు ఈ ప్రాపంచికమైనటువంటి వస్తువులు ఏమిటి కూడా పట్టించుకోదు. దానితో అంతటా కూడా బ్రహ్మానందమే, అటువంటి ఆనందాన్నే అనుభవిస్తూ ఉండు అని చెప్పాడు. ఇంకా ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని ఆత్మానందాన్ని పొంది ఆ ఆత్మానందాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి వాడు ఇక వాసనలన్నీ కూడా అతనిలో ఏమాత్రం లేకుండా అన్నీ కూడా క్షయమైపోతాయి. వాసనలన్నీ ఎప్పుడైతే క్షయమైపోయాయో మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. బరువంతా తీరిపోయిన తర్వాత హాయిగా ఉన్నట్టుగా ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు కలిగేటువంటి సుఖం ఏదైతే ఉందో అదే ఉత్తమమైనటువంటి సుఖం. ఆ సుఖంతో పోల్చడానికి ఇక వేరే సుఖం లేదు. ఇక్కడ దొరికేటువంటి సుఖాలన్నీ కూడా తాత్కాలికమైనటువంటి సుఖాలు. ఏ వస్తువు ద్వారా సుఖం వచ్చిందో ఆ వస్తువు ద్వారానే మళ్ళీ దుఃఖం కూడా మనకు వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా విషయ సుఖం, విషయానందం. కానీ ఆత్మ ద్వారా వచ్చేటువంటి ఆనందం ఆత్మానందం, అది అఖండమైనటువంటి ఆనందం, అనంతమైనటువంటి ఆనందం. కాబట్టి అటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉండాలి, నిరంతరం కూడా అటువంటి ఆనంద అనుభూతిలో నిలిచిపోవాలి అని ఇంతవరకు బోధించినటువంటి గురువు ఇప్పుడు ఆత్మజ్ఞాని ఈ లోకంలో ఎలా ఉంటాడు అనేటువంటి విషయాన్ని 529వ శ్లోకంలో చెప్తున్నారు. 529వ శ్లోకం చూడండి. గచ్చం తిష్టన్ను పవిశం శయానో
వ్యానదాపివా
వసేత్ విద్వాన్ ఆత్మా రామః సదా మునిః. విద్వాన్ అంటే ఆత్మనిష్ఠుడైనటువంటి మహాత్ముడు, విద్వాన్ అంటే విద్వాంసుడు అని, ఏదో పండితుడు కాదు ఇక్కడ. ఆత్మనిష్ఠుడైనటువంటి మహాత్ముడు సదా ఆత్మారామ, నిరంతరము కూడా ఆత్మలోనే రమిస్తూ ఆత్మానందాన్ని అనుభవిస్తూ గచ్చన్ నడుస్తున్నా, తిష్టన్ ఆగి ఉన్నా, ఉపవిశం కూర్చున్నా, శయాన పడుకొని ఉన్నా, అన్యథాపివా ఇంకా ఎలా ఉన్నా, యథేచ్ఛయా ఇష్టానుసారంగా వసే నివసిస్తూ ముని మౌనంగా కేవలంగా ఉంటాడు. ఎందుకని ఇక్కడ చెప్పాల్సి వచ్చిందంటే ఆత్మనిష్ఠుడైనటువంటి వాడు ఈ లోకంలో ఎలా ఉంటాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ గురువు బోధించాలనుకున్నాడు. ఏమంటే అతను కూడా మనలాగానే మనిషే కదా, ఆయనకి కళ్ళున్నాయి, ముక్కున్నాయి, చెవులున్నాయి, మనసు ఉంది, బుద్ధుంది, అన్నీ ఉన్నాయి కదా, కాబట్టి అతనికి మనకి ఏమిటి తేడా అని అంటే ఆ తేడాను తెలియజేయటం కోసమే ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అతను ఎట్లా వ్యవహరిస్తాడు ఈ లోకంలో, మనం ఎట్లా వ్యవహరిస్తాం. నిజమేమిటంటే మనమేమో ఈ ప్రాపంచికమైనటువంటి వ్యవహారాల కోసం, డబ్బు కోసం, విషయాల కోసం, వస్తువుల కోసం, భోగాల కోసం పరుగులు తీస్తూ ఉంటాం. ఆయన వీటన్నిటినీ విడిచిపెట్టేసి వీటితో ఏమాత్రం సంబంధం లేకుండా తనలోనే ఉన్నటువంటి ఆత్మ యొక్క ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు, ఆ బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఇది అతనికి మనకి ఉండేటువంటి తేడా. అందుకని ఇక్కడ చెప్తున్నారు, నడుస్తున్నా, ఆగి ఉన్నా, కూర్చున్నా, పడుకున్నా, మరి ఏ విధంగా ఉన్నా అంటే ఏ విధంగా ఉండటమంటే అంటే మాట్లాడుతున్నా, ఆలోచిస్తున్నా, వింటున్నా, కంటున్నా, తింటున్నా, ఎలా ఉన్నప్పటికీ కూడా అతడు యథేచ్ఛగా ఉండిపోతాడు. యథేచ్ఛగా అంటే యథ ఇచ్ఛ అంటే అతని యొక్క ఏ రకంగా అనిపిస్తే ఆ రకంగా ఉంటాడు. అంటే అతనికి ఏ రకమైనటువంటి నియమాలు లేవు. ఇదిగో ఇలా ఉండాలి, ఇలా నడుచుకోవాలి, ఇటు వెళ్ళాలి, ఇటు వెళ్ళకూడదు అనేటువంటి నియమాలు ఏమి లేవు. ఎట్ట పడితే అట్లానే ఉంటాడు. ఆయనకి ఏమి కూడా ఎవరు కూడా పైన చెప్పేటువంటి వాళ్ళు కానీ, నియమాలు లేదా ఏర్పాటు చేసేటువంటి వాడు కానీ ఇంకా ఎవరు కూడా ఉండరు. కాబట్టి స్వేచ్ఛగా ఎటువంటి బంధాలు కానీ ఎటువంటి మినహాయింపులు కానీ లేకుండా, అంటే అమ్మో ఇట్లా చేస్తే ఏమవుద్దో అట్లా చేస్తే ఏమవుద్దో అనేటువంటి ఆలోచనలు ఏమీ లేకుండా ఉంటాయి. అతడు బాహ్య విషయాల ద్వారా సంతోషం కానీ దుఃఖం కానీ ఎప్పుడు కూడా పొందడు. బాహ్య విషయాల ద్వారా సంతోషం కానీ దుఃఖం కానీ అంటే మనం ఏదైనా కోరుకున్నప్పుడు ఆ వస్తువు కనుక మనకు వస్తే సంతోషం, అది రాకపోతే దుఃఖం. మనకి ఏదైనా ప్రయోజనం కలిగితే ఆనందంగా ఉంటాం, అది నష్టం కనుక కలిగితే దుఃఖపడతా ఉంటాం. ఇట్లా మనకి ఆనందం దుఃఖం, సంతోషం దుఃఖం అనేటువంటి మనకి లోకంలో మనకి వస్తూ ఉంటాయి. కానీ అతనికి మాత్రం ఈ ఆనందం కానీ దుఃఖం కానీ ఏమీ కూడా ఉండవు. ఎందుకని? ఎందుకంటే అతను ఈ లోకంలో కోరుకునేది ఏమీ లేదు. ఏదైనా కోరుకుంటే కదా అది వస్తే ఆనందం, రాకపోతే దుఃఖం. అసలు కోరికే లేకపోతే, అసలు కోరుకోవటం అనేటువంటిదే లేకపోతే అతనికి ఏ రకమైనటువంటి దుఃఖం ఉంది? ఇది ఆత్మనిష్ఠులైనటువంటి వాడు పరమశాంతిలో ఉండేటువంటి స్థితి అనమాట. ఆత్మనిష్ఠలో ఉండేటువంటి వాడు ఎందుకండి అంత పరమశాంతిలో ఉంటాడు? కనీసం అతని దగ్గర కూర్చున్నా కూడా ఆ శాంతి యొక్క ప్రభావం మన మీద కూడా పడతా ఉంది. ఎందుకని అని అంటే అతను ఈ లోకం నుంచి ఏమీ కూడా ఆశించదు, ఏమీ కూడా కోరడు. లభించినటువంటి దాన్ని స్వీకరిస్తాడు, లభించకపోతే పోయింది అనుకుంటాడు. అంతేగాని అయ్యో నాకు పోయింది అనే బాధ కానీ, ఓహో నాకు వచ్చిందని సంతోషం కానీ, ఈ రెండు కూడా ఏమీ లేకుండా నిర్లిప్తంగా కేవలంగా ఉండేటువంటి వాడు కనుక, మరైతే ఏమండి ఇట్లా కనుక ఉంటే అతనికి సంతోషం ఎక్కొచ్చుదండి? సంతోషం ఏముంది? లోపల ఉంది ఆనందపు నిధి. ఆనందం అనేటువంటి ఓట బావి లోపల ఓరతా ఉంటే అసలు బయటికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఏముంది? అంతటా ఆనందమే అతనికి. ఆనందం తప్ప ఇక రెండవది ఏమీ లేదు. కాబట్టి అటువంటి ఆనందాన్ని, లోపల ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. ఆత్మ ఆనంద స్వరూపం, బ్రహ్మానంద స్వరూపం. కాబట్టి అటువంటి బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నాడు కాబట్టి ఇంకా నాకేం కావాలని కోరుకోడు. దేనిపైన కోరిక లేదు కాబట్టి దేనికోసం అతడు పని చేయాల్సినటువంటి అవసరం లేదు. దాన్ని సంపాదించుకోవడానికి కర్మలు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఏది లభించినా సరే దాన్ని భగవత్ ప్రసాదంగా స్వీకరిస్తాడంటే, లభించినటువంటిది భగవత్ ప్రసాదం. ఒకవేళ పోయిందనుకో అది కూడా భగవంతుడి ఇచ్ఛ అంతే. వచ్చినప్పుడు ఎట్లా ఉంటాడో పోయినప్పుడు కూడా అట్లనే ఉంటాడు. ఇదే నిజమైనటువంటి వైరాగ్యం. వచ్చినప్పుడు పొంగటం, పోయినప్పుడు పొంగటం, ఇది మానవుడి యొక్క సహజమైనటువంటి స్వభావం. ఈ స్వభావం నుంచి ఆ ఆత్మజ్ఞానం అయినటువంటి వాడు అదిగో ఆ ప్రకారంగా అన్నింటి పట్ల సమభావంతో ఉంటాడు. శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్తంగ వివర్జిత అని భగవద్గీతలో పరిణామం చెప్పింది. అంటే శీతోష్ణాల పట్ల, సుఖ దుఃఖాల పట్ల, లాభ నష్టాల పట్ల, జయాపజయాల పట్ల, మానవమానాల పట్ల, అన్నింటి పట్ల కూడా సమంగా ఉంటాడు. ఎవరైనా ఏదైనా ప్రయోజనం కలిగించినా అలాగనే ఉంటాడు, నష్టం కలిగించినా కష్టం కలిగించినా అట్లానే ఉంటాడు. కాబట్టి అతడు ఆ ప్రకారంగా సుఖ దుఃఖాల పట్ల సమభావంతో ఉంటాడు కాబట్టి అతనికి సుఖ దుఃఖాలు అనేటువంటివి లేవు. ఇదంతా బయట కనిపించేటువంటి విషయం అయితే అంతరంగం సంగతి ఏంటండి? అతని యొక్క అంతరంగంలో ఎలా ఉంటాడు? బయట యాక్షన్ చేస్తున్నాడా, లేకపోతే నిజంగా మనసులో ఉండి ఆ పైకి ఆ రకంగానే ప్రవర్తిస్తున్నాడా? అంటే అతను ఎప్పుడు కూడా ఆత్మతో తాదాత్మ్యం చెంది ఉంటాడు. నేను ఆత్మను అనేటువంటి స్థితిలోనే ఉంటాడు. నేను ఆత్మనని భావించడం కాదు, నేను ఆత్మని అనేటువంటి స్థితిలో ఉంటాడు. మనం ఎట్లా అయితే నేను మనిషిని, నేను స్త్రీని, నేను పురుషుణ్ణి అనేటువంటి భావన మనం చెప్పకుండానే, అనకుండానే మనకి ఎట్లయితే ఉందో అదే ప్రకారంగా అతనికి నేను ఆత్మని, నేను బ్రహ్మాన్ని, అహం బ్రహ్మాస్మి అనేటువంటి భావన ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. ఇదిగో ఇదే అతని యొక్క ఆనందానికి అసలైనటువంటి కారణం. కాబట్టి అతను ఎప్పుడైతే ఆత్మతో రమిస్తూ ఆత్మానందాన్ని అనుభవిస్తూ ఉన్నాడో ఆనంద స్వరూపుడుగా ఉంటాడు. ఈ ఆనందం ఎప్పుడు కూడా బయట నుంచి వచ్చేటువంటి ఆనందం కాదు. బయట నుంచి వచ్చేటువంటి ఆనందం అయితే కాసేపు ఉంటుంది, కాసేపటికి పోతుంది. అది తాత్కాలికమైనటువంటిది, అనిత్యమైనటువంటిది. కానీ అతడి ఆనందం మాత్రం శాశ్వతమైనటువంటి ఆనందం, అనంతమైనటువంటి ఆనందం, అఖండమైనటువంటి ఆనందం. అటువంటి ఆనందాన్ని నిరంతరము కూడా అనుభవిస్తున్నాడు. అందుకని దాన్ని అఖండ ఏకరస ఆనందం అని అన్నాడు. ఏకరస అని అంటే ఒకే రకమైనటువంటి, కాసేపు ఎక్కువ కాసేపు తక్కువ ఉండేటువంటిది కాదు, అటువంటి ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. అలా నిరంతరము కూడా ఒకే రకమైనటువంటి ఆనందాన్ని పొందుతూ అన్నిటి పట్ల కూడా నిర్లిప్తంగా కేవలంగా మౌనంగా ఉంటాడు కాబట్టి అతన్ని సదా ముని అన్నారు. సదా ఎల్లప్పుడు కూడా ముని అని అంటే మౌనంగా కేవలంగా. మౌనం అని అంటే ఏదో రెండు పెదాలకి ప్లాస్టర్ వేసుకొని ఉంటాడని కాదు, మౌనంగా ఉంటాడు అని అంటే మనస్సు మౌనంగా ఉంటుంది. అంటే మనసులో ఏ రకమైనటువంటి అలసడు లేవు, కోరికలు లేవు, ఆశలు లేవు, ఆశయాలు లేవు, సాధించాల్సినటువంటి లక్ష్యాలు లేవు, ఏమీ లేకుండా కేవలంగా ఉండేటువంటి వాడు. అటువంటి వాడు యథేచ్ఛయావసే అన్నాడు, యథేచ్ఛగా నివసిస్తుంటాడు, యథేచ్ఛగా ఉంటాడు. కాబట్టి ఏమంటే ఇక్కడ కూర్చుంటే తప్పు, అక్కడ నిలబడితే తప్పు, ఇలా చేస్తే తప్పు, అలా చేస్తే తప్పు, స్నానం చేస్తే తప్పు, చేయకపోతే తప్పు, ముక్కులని చీవుడేస్తే తప్పు, రాకపోతే ఇలాంటివి ఏమి లేవు. అన్ని ఏం పట్టించుకునేటువంటి వాడు కాదు. అన్ని కూడా ఆత్మానందంలో, ఆ ఆత్మానందంలో రమిస్తూ 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 ఈ బాహ్య ప్రపంచ విషయాలు వేటిని కూడా పట్టించుకునేటువంటి స్థితి లేకుండా ఉంటాడు. అందుకనే యథేచ్ఛయావసేత్ స్వేచ్ఛగా ఉంటాడు అని చెప్పారు. ఇతరుల యొక్క ఇష్టాయిష్టాలను బట్టి అతని యొక్క పనులు మార్చుకోడు. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, వాళ్ళు సంతోషపడాలంటే నేను ఇట్లా చేయాలి కదా, ఇలాంటివి ఏమీ ఉండవు. ఇతరుల యొక్క ఇష్టాయిష్టాలతో ఏమాత్రం కూడా నిమిత్తం లేదు, అతనికి ఏ కోరికలు లేవు, కాబట్టి మనసు చలించేటువంటి అవకాశం లేదు. శరీర మనోబుద్ధుల్ని కూడా అతను ఎప్పుడు కూడా తనకంటే అన్యంగా చూస్తాడు. ఇప్పుడు నేనెట్టయితే మిమ్మల్ని వేరుగా, మీరెట్టయితే నన్ను వేరుగా చూస్తున్నారో, ఒకళ్ళు ఒకళ్ళు వేరుగా చూస్తున్నారో, అదే ప్రకారంగా తన యొక్క దేహాన్ని, ఇంద్రియాలని, మనస్సుని, బుద్ధిని, వాటిని కూడా వేరుగా చూస్తాడు. తానేమో ఆత్మ, ఇవేమో అనాత్మ, కాబట్టి అనాత్మ అయినటువంటి దాన్ని వేరుగా చూస్తాడు, ఆత్మగా ఉంటాడు. ఇలా ఆత్మగా ఉండటమే ఆనందం. ఆత్మగా ఉంటే ఆనందం అనేటువంటి విషయం తెలిసినప్పటికీ కూడా ఆత్మగా ఉండటానికి ప్రయత్నం చేయనా? అలా ఉండటానికి మనం ప్రయత్నం చేయకుండా ఎందుకు ఉంటున్నామంటే మనం ప్రాపంచికమైనటువంటి విషయాల్లో మునిగిపోవటం వల్ల. అందుకనే అతడు మాత్రం ఎప్పుడు కూడా ఆత్మగానే ఉంటాడు. తనకన్నా మిగిలినటువంటి అన్ని జగత్తుని కానీ, జగత్తులో ఉన్నటువంటి వాటిని కానీ అన్యంగా, వేరుగా చూస్తూ ఉంటాడు. కాబట్టి అతనికి ఈ లోకంలో ఉన్నటువంటి నియమ నిబంధనలతో ఏ రకమైనటువంటి పని లేదు, ధర్మాధర్మాలతో సంబంధం లేదు, మంచి చెడులతో సంబంధం లేదు, పాపపుణ్యాలతో సంబంధం లేదు, ఏ సంబంధం లేకుండా స్వేచ్ఛగా విహరించేటువంటి వాడు ఇతడే కర్మ సన్యాసి. మనకి భగవద్గీతలో 5వ అధ్యాయంలో కర్మ సన్యాస యోగం ఉంది. ఆ కర్మ సన్యాస యోగంలో కర్మ సన్యాసి అయినటువంటి వాడు ఎలా ప్రవర్తిస్తాడో అక్కడ మనకి చెప్పారు. ఏమని చెప్పారు? నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జగ్నన్ అశ్వన్ గచ్చన్ స్వపన్ శశన్ ప్రలపన్ విసృజన్ గృహణం ఉన్మిషన్ నిమిషం నపి ఇంద్రియాణీంద్రియాధ్యేషు వర్తంత ఇది ధారయన్. కూర్చున్నా, నిల్చున్నా, మాట్లాడినా, కంట్రేపలు వేసి తీసినా, ఏం చేస్తున్నా సరే అతను మాత్రం ఎల్లప్పుడూ కూడా ఇంద్రియాణీంద్రియాధ్యేషు వర్తంత ఇది ధారయన్. ఈ ఇంద్రియాలన్నీ వాటి పనులు చేసుకుంటా ఉన్నాయి. నైవ కించిత్ కరోమీతి, నేను మాత్రం ఏమి చేయటం లేదు. యుక్తో మన్యేత తత్వవిత్, అదిగో ఆ ప్రకారంగా భావిస్తూ అలా ఉండిపోతాడు, అతడే కర్మ సన్యాసి అని చెప్పాడు. దానికి వివరమే ఇక్కడ మనకు చెప్పినటువంటి ఈ శ్లోకం. ఎందుకంటే ఆత్మనిష్ఠుడైనటువంటి వాడు కర్మ సన్యాసి. కర్మ సన్యాసి అని అంటే కర్మలు చేయాల్సినటువంటి అవసరం అతనికి లేదు. కర్మలు చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? కోరికలు ఉన్నటువంటి వాడికి ఉంటుంది. కోరికలు ఎవరికి ఉంటున్నాయి? ఈ లోపంలో ఉండేటువంటి ప్రతి వాడికి కోరికలు ఉంటాయి. కాబట్టి ఈ వ్యవహారం జీవభావంలో ఉంటే ఇవన్నీ ఉన్నాయి. ఈ జీవభావాన్ని వదిలేసి ఆత్మభావంలో ఉంటే ఇక ఏమి ఉండేటువంటి అవకాశం లేదు. మరి అంతేకాకుండా ఈ జ్ఞానైనటువంటి వాడి కట్టు బొట్టు ఇదంతా కూడా ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని, ఈ నియమాలన్నీ కూడా ఎట్లా ఉంటాయి అనేటువంటి విషయాన్ని కూడా తర్వాత శ్లోకంలో తెలియజేస్తున్నారు. తర్వాత శ్లోకం
530
లక్ష్యాద్యపేక్ష ప్రతిబంధ వృత్తే. సంసిద్ధతత్వస్య మహాత్మనోస్తి. స్వవేదనేకా నియమాద్యవస్థ. అంటే నిగ్రహించబడినటువంటి మనస్సు కలిగినటువంటి వాడు. ప్రతిబంధ వృత్తే, వృత్తులు అని అంటే ఆలోచనలు, ఆలోచనలన్నీ కూడా ఆగిపోయినటువంటి వాడు, అంటే మనస్సు నిగ్రహంగా ఉన్నటువంటి వాడు, మనోనిగ్రహంలో ఉన్నటువంటి వాడు, అలా మనస్సు నిగ్రహించుకున్నటువంటి వాడు సంసిద్ధ తత్వస్య, ఆత్మతత్వం తెలిసినటువంటి మహాత్మన, మహాత్ముడికి దేశ కాల ఆసన దిక్ యమాది. దేశ అంటే ప్రదేశం, కాల అంటే కాలం, ఆసన అంటే కూర్చునేటువంటి విధానం, దిక్కు అంటే దిక్కులు. ఈ ఈ రకమైనటువంటి నియమాలు, యమాది అని అంటే నియమాలు, ఇవన్నీ కూడా లక్ష్యాది అపేక్ష, లక్ష్యాదుల యొక్క అపేక్ష నాస్తి, లేదు. ఈ నియమాలు ఏవేవి అతనికి లేవు. స్వవేదనే తను తాను తెలుసుకోవటం కోసం నియమాద్యవస్థ కా, నియమాలు ఎందుకు, ఏ రూల్స్ కావాలి, తనను తాను తెలుసుకోవడానికి రూల్స్ ఏం కావాలి, ఏమక్కర్లేదు. కాబట్టి ఇక్కడ ఈ మాట చెప్పడంతో మనం ఇంకో విషయం కూడా అర్థం చేసుకోవాలి. నేను ఆత్మని తెలుసుకోవాలండి, ఆత్మను తెలుసుకోవాలండి అని అంటున్నారు. అసలు ఏమిటి ఆత్మను తెలుసుకునేది? ఆత్మ నీకంటే వేరుగా ఉంటే అక్కడికి వెళ్ళి తెలుసుకోవచ్చు. అసలు ఆత్మ నువ్వే, నువ్వు తెలుసుకోవాల్సిందంటే ఆత్మని నేనని తెలుసుకోవటమే. ఆత్మని నేనని తెలుసుకోవటమే అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి అంటే నేను ఆత్మని, నేను బ్రహ్మాన్ని. అదే గురువు చెప్తారు తత్వమసి, నువ్వు అదే, నువ్వు ఆ బ్రహ్మమే, నువ్వు ఆ పరమాత్మే అని. మరి నేను ఆత్మని అని తెలుస్తుంది, అయం ఆత్మ బ్రహ్మ, ఈ ఆత్మ బ్రహ్మమే అని తెలుస్తుంది. ఇవే మహావాక్యం. కాబట్టి ఈ ప్రకారంగా ప్రతి వ్యక్తి కూడా సాధన చేసి 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 తెలుసుకోవాల్సింది ఏమిటనంటే, ఎప్పుడో సిద్ధమైనటువంటిది నీవు యథార్థంగా ఏదై ఉన్నావో ఆ విషయాన్ని తెలుసుకోవటమే. అంటే ఒక మాటలో చెప్పాలంటే, నువ్వు జ్ఞానంతో ఏదో తెలుసుకోవక్కర్లా, నీ అజ్ఞానాన్ని పోగొట్టుకుంటే సరిపోదు. ఇప్పుడు రాత్రిపూట తారం చూసి నువ్వు పాము అనుకున్నావు, అమ్మో పాము పాము అని భయపడుతున్నావు, అటు ఇటు పరిగెడుతున్నావు, గాలి చేస్తున్నావు, గందరగోళం చేస్తున్నావు, అందరిని పిలుస్తున్నావు, ఏదో చేస్తున్నావు. ఇన్ని చేయాల్సినటువంటి అవసరం లేదు, లైట్ వేసేసాలి, టార్చ్ లైట్ వేసేసాలి. ఎందుకని, నువ్వు ఆ టార్చ్ లైట్ లేక చీకట్లో ఉండబట్టి దాన్ని తాడుకు పాము అని అనుకున్నావు. ఆ పాము యొక్క భయం నీకుంది, ఆ భయం కనుక నీకు పోవాలంటే నువ్వు పరిగెత్తినా లాభం లేదు, ఆంజనేయడానికి చదివినా లాభం లేదు. మరి ఎట్లా పోతుందంటే భయం అని అంటే నువ్వు టార్చ్ లైట్ వేస్తే పోతుంది. ఎందుకంటే టార్చ్ లైట్ వేస్తే అక్కడ పాము లేదని తెలుసు, అక్కడ ఉన్న తాడని తెలుసు. అదే ప్రకారం ఇక్కడ పాము తాడు ఎట్లయితే పాములాగా కనపడుతుందో, ఇక్కడ కూడా పరమాత్మ ప్రపంచంలాగా కనపడుతున్నాడు. మనం ప్రపంచం అనుకోవటం భ్రమ, పరమాత్మ అనుకోవటం సత్యం. మరి అయితే ఈ ప్రపంచం అని ఎప్పుడైతే అనుకుంటున్నామో, ఈ ప్రపంచంలోకి మనం తగ్గి చూస్తూ ఉన్నాం, దీంట్లో మనం వస్తువులు కావాలనుకుంటున్నాం, విషయాలు కావాలనుకుంటున్నాం, బుద్ధి భోగాలు కావాలనుకుంటున్నాం. దీని కారణంగా మనకేమవుతుందంటే అనేకమైనటువంటి కష్టాలు, దుఃఖాలు, బాధలు, సుఖాలు అన్నీ వస్తాయి. ఇవన్నీ కూడా మనం అనుభవించకుండా హాయిగా ఆనందంగా కనుక ఉండాలంటే నువ్వేం చేయాలా, అక్కడ టార్చ్ లైట్ వేసినట్టుగా ఇక్కడ ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి. కాబట్టి నీ అజ్ఞానాన్ని కనుక పోగొట్టుకుంటే, అజ్ఞానం పోగొట్టుకుంటే అక్కడ జ్ఞానం ఎట్లాగూ ఉంది. ఆ జ్ఞానమే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అంటే నేను ఆత్మ అనేటువంటి జ్ఞానం. కాబట్టి నువ్వు నేర్చుకోవాల్సింది ఏమీ లేదు, అంతే. నువ్వు కొత్తగా తెచ్చుకోవాల్సింది ఏమీ లేదు, నువ్వు ఎక్కడి నుంచో పొందాల్సింది ఏమీ లేదు. నువ్వు ఆత్మ అయ్యే ఉన్నావు, అది సిద్ధ వస్తువు, అంతేగాని సాధ్య వస్తువు కాదు, సంపాదించుకోవాల్సినటువంటిది కాదు, అది సిద్ధ వస్తువు, ఉన్నటువంటి వస్తువు. ఆ ఉన్నటువంటి వస్తువును ఉన్నట్టుగా తెలుసుకోలేకపోయావు, అది ఇప్పుడు నువ్వు పోగొట్టుకోవాల్సింది. కనుక ఈ విషయాన్ని చెప్పడం కోసమే సవేదనే నియమాద్యవస్థ కా అని అంటున్నారు. అంటే నిన్ను తెలుసుకోవటానికి ఇంకా ఏం కావాలి, ఏం నియమాలు కావాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. ఆధ్యాత్మిక రంగంలో అడుగుపెట్టి శాస్త్రాన్ని గురువుల ద్వారా చక్కగా శ్రవణం చేస్తూ మననం చేస్తూ ఉన్నటువంటి సాధకులకి కొన్ని రకాలైనటువంటి సాధనలు చెప్తూ ఉంటారు. ఎందుకనంటే ప్రారంభం నుంచి సాధనలు చేస్తేనే మన యొక్క మనసు శుద్ధమవుద్ది, మనసు శుద్ధమైతేనే బుద్ధి సూక్ష్మమవుద్ది, బుద్ధి సూక్ష్మమైతేనే జ్ఞానాన్ని అందుకునేటువంటి అర్హత కలుగుద్ది, జ్ఞానాన్ని అందుకుంటేనే చివరికి ఆత్మగా మనం ఉండటం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ జరగాలి అంటే మనశ్శుద్ధి కావాలి, చిత్తశుద్ధి కావాలి. ఆ చిత్తశుద్ధి కోసమే అనేకమైనటువంటి సాధనలు చెప్తారు, కొన్ని రకాలైనటువంటి నియమాలు ఏర్పాటు చేస్తారు. సాత్విక ఆహారం తీసుకోవాలని, నిష్కామంగా కర్మలు చేయాలని, ఫలితం మీద ఆసక్తి ఉండకూడదని, ఒక ఇష్టదైవాన్ని ప్రతిష్ఠించుకొని ఆ దైవంతో సాన్నిహిత్యాన్ని బాగా పెంచుకోవాలని, భక్తితో పూజాదులు నిర్వర్తించాలని, పారాయణలు చేయాలని, భజనలు చేయాలని, ఇంకా ఆంతరంగికమైనటువంటి పూజలు చేయాలని, జపం చేయాలని, ధ్యానం చేయాలని, ఆత్మవిచారణ చేయాలని, ఆత్మనిష్టలో ఉండాలని, ఇలా అనేకమైనటువంటి సాధనలు ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఇలా చెప్తూ ఉంటారు. ఈ సాధనలన్నీ కూడా సక్రమంగా మనస్ఫూర్తిగా ప్రీతితో కనుక చేస్తున్నట్లయితే, ఈ చివరి చెప్పిన మాట ముఖ్యం, ప్రీతితో. ఏమండి సాధనలు చేయండి, జపం చేయండి, ధ్యానం చేయండి అని అన్నాం అనుకోండి, అబ్బా నా కర్మండి ఇవాళ ధ్యానం చేయాల్సి వచ్చింది, ఆయన ఏదో ప్రమాణం చేయించుకున్నాడు నా చేత అందుకని ధ్యానం చేయాల్సి వచ్చింది అని చేస్తే ఏం ప్రయోజనం లేదు, చేయకుండా ఉంటే ఎంతో అది కూడా అంది. కనుక ప్రీతితో చేయాలి, ఇష్టంతో చేయాలి, నా జీవితాన్ని సార్థకం చేసుకోవాలనేటువంటి భావనతో చేయాలి. ఎందుకంటే మానవ జీవితాన్ని సార్థకం చేసుకోవటానికే మానవ జన్మ వచ్చింది. ఈ మానవ జన్మ యొక్క లక్ష్యం ఏంటంటే మోక్షాన్ని అందుకోవటం. మోక్షాన్ని అందుకోవాలనేటువంటి ఆలోచన తల్లి గర్భంలో ఉన్నప్పుడు 9వ నెలలో మనం అందరం కూడా పూర్వజన్మ స్మృతులన్నీ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఆలోచించుకొని అయ్యా ఇంతకుముందు ఎన్నో జన్మలు వృధా చేసుకున్నాను, కానీ ఈ జన్మైనా నేను సక్రమంగా ఉపయోగించుకోవాలా, ఈ తల్లి గర్భంలో నుంచి నేను ఎప్పుడైతే బయటపడతానో ఆ బయటపడిన తర్వాత నేను భగవంతుడి వైపుకే తిరగాలా, ఆ భగవంతుడి కోసమే ప్రయత్నించాలా, ఒక సద్గురువుని ఆశ్రయించాలా, శాస్త్రాలు తెలుసుకోవాలా, భగవంతుడిని వదిలిపెట్టకుండా పట్టుకోవాలా, సాధనలు చేయాలా, ఈ మామూలుగా వచ్చేటువంటి లాభ నష్టాల కోసం కానీ వీటి కోసం కానీ నేను ప్రయత్నం చేయటం కాకుండా నా ప్రారంభం ప్రకారం ఏ వస్తాయి అవి వస్తాయి, ఏం పోతాయి అవి పోతాయి, నేను చేయాల్సింది మాత్రం నా పురుషార్థం మాత్రం ఇది అని నిర్ణయం చేసుకొని తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చి కేవ్వమని కేకేస్తాడు, మొత్తం మర్చిపోతాడు. మనం మర్చిపోయాం కాబట్టి గుర్తు చేయడానికి మనకు ఉపనిషత్తులు ఉన్నాయి, అందుకని గర్భోపనిషత్తు ఈ గర్భంలో ఉన్నటువంటి శిశువు యొక్క విషయాన్ని మనకి తెలియజేస్తాం. ఈ ప్రకారంగా మానవ జన్మ ఎందుకు వచ్చింది అని అంటే మోక్షాన్ని అందుకోవటం కోసం వచ్చింది. ఈ విషయం తెలియక మానవ జన్మ ఎందుకు వచ్చింది అని అంటే ఒక్కసారి ఎప్పుడన్నా ప్రశ్న వేసుకుంటే మనం బాగా చిన్నప్పుడు ఆటలాడుకోవటానికి, తర్వాత చదువుకోవటానికి, తర్వాత డిగ్రీ తీసుకోవడానికి, తర్వాత ఉద్యోగం రావడానికి, తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవటానికి, పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లల్ని కంటానికి, ఆ పిల్లల్ని పెద్ద చేయటానికి, వాళ్ళకి చదువులు చెప్పించడానికి, వాళ్ళకి ఇళ్ళు వాకిళ్ళు కట్టించడానికి, వాళ్ళకి ఉద్యోగం వేయించడానికి, అంతా అయిపోయిందో వాళ్ళ చేత పనులు పెట్టారు. ఇది మాత్రం మనకి ఇందుకోసం వచ్చింది జన్మ అని అనుకుంటారు. అంటే ఆ చెక్స్ వల్ల ఒకటి అనుకోరు, తమ్ముళ్ళు తినేటప్పుడు అనుకుంటారు కానీ ముందు అనుకోరు, మిగిలిన ఏమి మాత్రం అనుకుంటారు. కాబట్టి ఇదే ఇందుకోసం వచ్చింది. ఇందుకోసం కనుక వచ్చినట్లయితే ఇంతకుముందు ఎన్ని జన్మలు ఈ రకంగా గడిచిపోయినాయి, కోటాను కోట్ల జన్మలు ఇట్లా గడిచిపోయినాయి, ఇంకా కోటాను కోట్ల జన్మలు ఎత్తడానికి ఈ కష్టాలు దుఃఖాలు అనుభవించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు అనేటువంటి విషయం నీకు తెలియకుండానే జరిగిపోతావు. నువ్వు కనుక ఏ జంతువుగానో పశువుగానో పక్షిగానో తీరుగానో కీటగానో నల్లిగానో బల్లిగానో పిల్లిగానో కుక్కగానో రక్కగానో పుట్టినట్లయితే వాటికి మోక్షాన్ని అందుకునేటువంటి అర్హత లేదు, అందువల్ల వాటి గురించి ఆలోచించు. కానీ మానవ జన్మ ఎందుకు వచ్చింది అని అంటే ఈ జన్మను చరితార్థం చేసుకోవటం కోసం, ఈ జన్మను సార్థకం చేసుకోవటం కోసం. సార్థకం చేసుకోవటం అంటే ఏం చేయాలి, మోక్షాన్ని పొందాలి. కాబట్టి అందుకోసం వచ్చినటువంటి జన్మ దాన్ని ఉపయోగించుకోవాలి. అలా ఉపయోగించుకున్నటువంటి వాడు తెలియగలిగినటువంటి వాడు, లేనటువంటి వాడు తెలివి తక్కువ. మన పిల్లవాడిని బజార్కి వెళ్ళి అయ్యా 4 రకాల సర్కులు తీసుకెళ్ళమని 100 రూపాయలు ఇచ్చామనుకోండి, వాడు బజార్కి పోయిన తర్వాత అక్కడ ఏదో లాటరీ వేస్తున్నారని చెప్పి డబ్బులు కాస్త దాంట్లో పెట్టాడు, మొత్తం పోయింది. ఏడుస్తా దిగాలుగా ఖాళీ సంచి తీసుకొని వచ్చాడు. ఏం చేస్తాం మనం, వాడిని ఎత్తి 4 మొట్టికాయలు వేస్తాం, కొడతాం, తిడతాం, మళ్ళీ 2వ సారి వాడిని పంపిస్తాం. భగవంతుడు కూడా అంతే, అయ్యా నీకు శరీరము ఇంద్రియాలు మనస్సు బుద్ధి అన్నీ ఇచ్చి పంపిస్తున్నాను ఓ మానవుడా, వీటన్నిటిని ఉపయోగించడం నువ్వు కాస్త మోక్షాన్ని పొంది మళ్ళీ జన్మ లేకుండా చేసుకొని పంపిస్తే ఆ ఒక్క విషయం మనం మర్చిపోయి మిగతా అన్ని విషయాల్లో పడిపోయి రకరకాలైనటువంటి వ్యవహారాల్లో మునిగిపోయి అంతా అయిపోయిన తర్వాత అయ్యో దేవుడా పొరపాటు చేశాను మళ్ళీ ఒక్కసారి నాకు ఇయ్యనంటే ఏం చేస్తాడు ఆయన మాత్రం? మనమేం చేశాం మనవాడిని? మనం ఒక అందుకు పంపిస్తే ఒక పని చేసుకొని వచ్చినాడు, మా ఆయన కూడా ఒక అందుకు పంపిస్తే మనం ఇంకో పని చేసుకొని వస్తున్నాం, కాబట్టి ఏం చేస్తాడు? కాబట్టి ఆయన కూడా మొట్టికాయ వేసి నీకు ఇట్టగాదులే, నీకు కుక్క జన్మిస్తాను, నక్క జన్మిస్తాను, పిల్లి జన్మిస్తానని చెప్పి అది ఆ జన్మ. అట్లా కొన్ని 100,000, 1,000,000 జన్మలు అనుభవించిన తర్వాత ఎప్పుడో మళ్ళీ మానవ జన్మ వచ్చు. కాబట్టి దీనికోసం మనం ఈ లోకంలోకి వచ్చింది అనేటువంటి విషయాన్ని కూడా ఆలోచించుకోవాలి. కాబట్టి గురువైనటువంటి వాడు అన్ని రకాలైనటువంటి మార్గాలు చెప్తాడు, అన్ని రకాలైనటువంటి సాధనలు చేయమంటాడు. ఇవన్నీ కూడా మన యొక్క మనసుని శుద్ధి చేసుకోవటం కోసం. అలా చేసుకున్నప్పుడు ఏమవుద్ది, ఈ మార్గం ఏమిటో మనకు తెలుస్తుంది, మోక్షాన్ని అందుకోవడానికి కావాల్సినటువంటి మార్గం ఏమిటో మనకు తెలుసు. గురువు ఎప్పుడు కూడా మార్గాన్ని చూపిస్తాడే కానీ నిన్ను తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టడు, లేకపోతే మోక్షాన్ని తీసుకొచ్చి నీ జేబులో పెట్టడు, ఆయనకి చేతగాలు పెట్టడం. కాబట్టి గురువు చూపినటువంటి మార్గంలో మనం ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం. అయితే లోకంలో చాలా మంది ఈ మార్గంలోనే ప్రయాణిస్తున్నారా అని అంటే చాలా మంది ఈ మార్గంలో ప్రయాణించరు, ఎవరో చాలా కొద్ది మంది మాత్రమే ఈ మార్గంలోకి వస్తూ ఉంటారు. ఈ మార్గంలో లీనమైపోయి లక్ష్యాన్ని చేరుకోవాలనేటువంటి తెలివి లేక, మనం ఎందుకు వచ్చామనేటువంటి విషయాన్ని తెలియక, ఈ అనవసరమైనటువంటి అల్పమైనటువంటి అతి నీచమైనటువంటి నికృష్టమైనటువంటి అనిత్యమైనటువంటి ప్రాపంచికమైనటువంటి విషయాల్లో ఇతను మునిగిపోతా ఉన్నాయి. కాబట్టి శాస్త్రాలు తెలుసుకోవడానికి సమయం ఉండదు, నిష్కామ కర్మలు ఆచరించడానికి కుదరదు. మరి ఇంకా ఏం చేస్తానంటే, ఇదిగో ఈ లోకంలో ఏం చేస్తున్నా అందరు చేసే పని ఏందో అదే మనం చేసేది పవిత్రమైనటువంటి కర్తవ్యం అనుకొని దీన్ని చేస్తాం. అంతేకాకుండా కొంతమంది ఏం చేస్తుంటారంటే, ఏదైతే మనకి చెప్పాడో గురువు జపం చేయమన్నారు అనుకోండి, జీవితం అంతా జపం చేయటమే నా పవిత్ర కర్తవ్యం అనుకుంటారు. ధ్యానం చేయమన్నారు అనుకోండి, ధ్యానం చేయటమే నా పవిత్ర కర్తవ్యం కాదు. ఈ జపం ధ్యానం ఇవన్నీ కూడా జపం కోసం జపం చెప్పరా, మోక్షాన్ని అందుకోవడానికి మార్గాన్ని చూపించడం కోసం జపాన్ని చెప్పారు. ఆ మార్గం ఏమిటంటే మనశ్శుద్ధి కోసం, మనశ్శుద్ధి ఎక్కొచ్చిందంటే జపం ద్వారా. కాబట్టి ఈ ప్రకారంగా చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మనం జాగ్రత్తగా ఒక స్టెప్ నుంచి ఒక స్టెప్కి, మనం పిల్లవాడిని ఒకటి తరగతిలో వేసామనుకోండి, వాడు ఒకటి తరగతిలోనే కూర్చుంటే బాగుందండి, మాస్టర్ బాగున్నాడు, పుస్తకాలు బాగున్నాయి, మళ్ళీ కొత్తవి కొనుక్కోవడం ఎందుకు దండగా దీంట్లోనే ఉంటానంటే మనం కూడా అంతే, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. కాబట్టి అలా కాకుండా ఏవైతే మనకి సాధనలు అయితే చెప్పారో ఆ సాధనలు ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి మనం అలా చేసుకుంటూ 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 చిట్టు చివరికి మనం ఆ మోక్షాన్ని అందుకునేటువంటి స్థితికి మనం రావాల్సినటువంటి అవసరం ఉంది. మరి కొంతమంది ఇందులోనే యాంత్రికమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉంటారు. చాలామంది ఏమంటారంటే, ఏమండి ధ్యానం చేస్తే చాలండి ఇంకేం అక్కర్లేదు, జపం చేస్తే చాలండి ఇంకేం అక్కర్లేదు, యోగా చేస్తే చాలండి ఇంకేం అక్కర్లేదు, నీకు వచ్చినవి అన్నీ పోతాయి. ఏం పోతాయో వాళ్ళే రోగాలు పోతాయని చెబుతారు, మనకేం వచ్చినాయి అని పోతాయి మన మెదడులో ఉన్నాయి. కాబట్టి ఇది కాదు, మనకి ఏం కావాలి, మనం అందుకోవాల్సినటువంటి లక్ష్యం ఏమిటి, ఆ లక్ష్యాన్ని అందుకోవాలంటే ఏ మార్గంలో మనం ప్రయాణం చేయాలా, ఆ మార్గంలో వచ్చేటువంటి ఆటంకాలు ఏమిటి, ఆ ఆటంకాలను అధిగమించేటువంటి ఉపాయాలు ఏమిటి, ఇవన్నీ కూడా తెలుసుకొని ఆ మార్గంలో మనం ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం. అయితే ఈ ఏ సాధనలు అయితే చెప్తే ఆ సాధనలే చేస్తూ జీవితం అంతా అందులోనే కనుక ఉంటే అది ఎలా ఉంటుందనంటే, ఇప్పుడు రోగికి జబ్బు చేసింది అనుకోండి, జబ్బు చేస్తే ఆయన పేషెంట్ అంటారు, అందుకని ఏం చేస్తారు పేషెంట్కి మందులు ఇస్తారు పచ్చిని చెప్తుంటారు. మరి జబ్బు తగ్గిపోయిన తర్వాత కూడా ఇంకా ఆయన మందులు తీసుకుంటా మరి ఎలాగైనా పచ్చిని చేస్తూ ఉంటాడా, ఎప్పుడో పోయిన సంవత్సరం జ్వరం వచ్చిందండి కాబట్టి అందుకని ఏం తినబాకు ఒకరోజు అన్నాడు అనుకోండి, అలాగనే సంవత్సరం పొడుగుతో తినకుండా ఉంటాడా, ఉంటాడు, అలాగే సంవత్సరం పొడుగుతో మందులు వేసుకుంటూ ఉంటాడా, వేసుకోండి. అదిగో అదే ప్రకారంగా మనం కూడా మనం చెప్పినటువంటి సాధనలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి మనం చేయవలసినటువంటి అవసరం ఉందే కానీ వాటన్నిటితో మనకేం పని లేదు, మనం మనకి తర్వాత సంగతి మనకెందుకండి, ఈ తెలిసిందేదో అదే చేస్తూ ఉందాం అనేటువంటి భావన మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పనికిరాదు అనేటువంటి విషయం తెలుసుకోవాలి. అది మోక్షత్వం అనేటువంటిది కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి లక్ష్యసిద్ధి పొందేంతవరకు సాధనలు చేయాల, లక్ష్యసిద్ధి కోసమే సాధనలు చేయాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. లక్ష్యసిద్ధి పొందినటువంటి వాడికి, తత్వవిధులైనటువంటి వాడికి దేశ కాల ఆసన దిక్కు మొదలైనటువంటి నియమాలు లేవు అని మనకి ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇది ప్రధానమైనటువంటి, అంటే దేశ అంటే ప్రదేశం, భగవంతుడు అంతటా ఉన్నప్పటికీ కూడా సాధకుడైనటువంటి వాడు మొట్టమొదట అంతటా ఉన్నటువంటి భగవంతుడిని చూడలేడు, కాబట్టి అతను చూడటానికి వీలుగా భగవంతుడికి ఒక ఆకారాన్ని కల్పించి ఒక రూపాన్ని కల్పించి ఒక దేవాలయంలో ప్రతిష్ఠింపజేసి లేకపోతే ఒక మందిరంలో ఇంట్లో ఉన్నటువంటి మందిరంలో ప్రతిష్ఠింపజేసి చూసుకుంటా ఉండటం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి అదిగో ఆ ప్రకారంగా మొట్టమొదట్లో ఒక ప్రదేశం అనేటువంటిది ఉంటుంది. అయితే తర్వాత తర్వాత కూడా అదే ఉండాలని పని లేదు. అతను ఎప్పుడైతే ఈ ఆత్మజ్ఞానాన్ని పొందుతున్నాడో, ఆత్మ అంటే సర్వత్రా ఉన్నదని తెలుసుకున్నాడో, పరమాత్మ అంటే సర్వత్రా ఉండేటువంటి వాడని తెలుసుకున్నాడో, సర్వత్రా ఉండేటువంటి వాడిని ఒక్కసారికి పరిమితం చేయాలని అనుకోడు. అందుకని ఆ సర్వత్రా ఉన్నటువంటి పరమాత్మను భావించేటువంటి స్థితికి రావాలి. కాబట్టి ప్రదేశం మీద రాగం ఉండకూడదు. నేను ఫలానా గుడికి పోతున్నానండి రోజు కాబట్టి పుట్టిన దగ్గర చచ్చేదాకా ఆ గుడికే పోతాను అని అంటే అంతే, నీకు అది మిగిలేదు అది. కాబట్టి అది కాకుండా ఈ ప్రదేశాలకి రాగానే మనకి దైవభావం కలుగుతుంది కాబట్టి ముందు అది చెప్పారు. ఆ తర్వాత దైవభావంలో ఉన్నప్పుడు ఇంకా ప్రదేశాలతో నీకు అవసరం లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. అట్లనే కాల, కాల అంటే కొన్ని సమయాలు, మనసుకి ప్రశాంతతను ఇచ్చేటువంటి సమయాలు కొన్ని ఉన్నాయి. ఉదయం నిద్ర లేవగానే ప్రశాంతంగా ఉంటాం, అలాగే రాత్రిపూట పడుకునేటప్పుడు కానీ సంధ్యా సమయంలో కానీ ప్రశాంతంగా ఉంటాం. అందుకని ఆ సమయాల్లో నువ్వు ఏదైనా చేయమని అంటే ఆ సమయాల్లో మాత్రమే చేసి మిగిలిన సమయంతో నాకేం సంబంధం లేదు అని అనుకుంటారు ప్రారంభంలో. ప్రారంభంలో అట్లా అనుకున్నా కూడా తప్పులేదు, కానీ ఆ తర్వాత తర్వాత ఏమవుతారంటే ఈ కాలంతో సంబంధం లేదు. సర్వకాల సర్వావస్థల్లో కూడా పరమాత్మను స్మరిస్తూ ఉండాలి. అసలు నిజం ఏంటంటే పరమాత్మను మనం వదిలిపెడుతున్నాం కానీ ఆయన ఎప్పుడన్నా మనం వదిలిపెట్టాడా? నువ్వు ఇక్కడ కూర్చున్నా పరమాత్మ నీలో ఉన్నాడు, నువ్వు బస్సు ఎక్కినా పరమాత్మ నీలో ఉన్నాడు, రైలు ఎక్కినా పరమాత్మ నీలో ఉన్నాడు, విమానం ఎక్కినా పరమాత్మ నీలో ఉన్నాడు, నువ్వు చచ్చినా పరమాత్మ నీలో ఉన్నాడు. అదేంటంటే చచ్చిన తర్వాత కూడా పరమాత్మ, చచ్చిన తర్వాత కూడా పరమాత్మ, పరమాత్మ లేకుండా ఎక్కడికి పోతాడు? చావటం అంటే ఏంటి? ఇందులో నుంచి మనసు కాస్త పోయింది, ఆ మనసు కాస్త పోయేటప్పటికి ఇది పనికి రాకుండా పోయింది, అంతే ఇంకేం లేదు. కాబట్టి అంత మాత్రం చెప్తా పరమాత్మ ఎక్కడికి పోతాడు? పరమాత్మ అంతటా ఉన్నటువంటి వాడు కాబట్టి ఇక్కడి నుంచి ఇంకోసారికి పోవడానికి వీల్లేదు. అందువల్ల పరమాత్మ మనం వదిలిపెడతలా, ఈ సంగతి మనం తెలుసుకోక ఆయన్ని మాత్రం మనం వదిలిపెడుతున్నాం. ఆయన్ని గుర్తు చేసుకోవాలంటే మనకి ఎంతో బాధ అయ్యా, నిరంతరం పరమాత్మను గుర్తు చేసుకోమంటే మనకి ఎంతో బాధ. అదేమిటండి, నేను పెళ్ళాన్ని గురించో మొగుడిని గురించో లేకపోతే వస్తువుల గురించో వడ్రాణాన్ని గురించో నక్లీసుల గురించో గుర్తు చేసుకోమంటే బాగుంటుంది, కానీ వీటి గురించి గుర్తు చేసుకోమంటే నాకేం బాగుంటుంది అని అనుకుంటాను. కానీ నిజం ఏమిటంటే మన పరమాత్మని మనం వదిలిపెట్టకుండా ఉండాలి. ఎందుకనంటే ఆయన మనం వదిలిపెట్టలేదు కాబట్టి మనం కూడా ఆయన వదిలిపెట్టకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రత్యేక సమయాలతో పని లేదు. అదిగోనండి, శనివారం ఎక్కడికి పోవాలి, శుక్రవారం ఎక్కడికి పోవాలి, గురువారం ఎక్కడికి పోవాలి, బుధవారం ఎక్కడికి పోవాలి, ఇవన్నీ ఏమి లేవు. కాబట్టి అన్నీ కూడా ఈ కాలం అంతా కూడా సామాన్యుడికి ప్రారంభ దశలో ఉన్నటువంటి వాడికే కానీ మిగిలినటువంటి వాడికి ఆత్మనిష్ఠ అయినటువంటి వాడికే తెలియదు. అలాగే ఆసన, ఆసనం అని అంటే కూర్చోవటం, కూర్చోవటం అంటే ధ్యానం చేసేటప్పుడు ఎట్లా కూర్చోవాలో మనకి భగవద్గీతలో 6వ అధ్యాయంలో చెప్పారు. అవన్నీ కూడా ప్రారంభంలో అవసరం, కానీ ఆ తర్వాత ధ్యానం అంటే ఏదో కూర్చొనే చేయాల్సినటువంటి అవసరం లేదు. నిరంతరం కూడా పరమాత్మను స్మరించడం కదా, నువ్వు ధ్యానంలో ఏమైతే చేస్తున్నావు అదే నువ్వు భావించాలి కదా. అలా భావిస్తూ ఉన్నప్పుడు అలా హాయిగా అట్లా ఉండొచ్చు, నువ్వు తిరుగుతూ ఉండొచ్చు, కూర్చోవచ్చు, నిల్చోవచ్చు, పడుకోవచ్చు, మాట్లాడుతూ ఉండొచ్చు, పోట్లాడుతూ ఉండొచ్చు, ఏం చేస్తున్నా సరే నేను ఆ పరమాత్మను అనేటువంటి భావన మర్చిపోకుండా. కాబట్టి ఆసన అనేటువంటిది కూడా ప్రారంభ దశలోనే కానీ ఆత్మనిష్ట అయినటువంటి వాడికి ఆసనం ఏమి లేదు, అతను ఎక్కడ కూర్చోవాల్సినటువంటి అవసరం లేదు. అలాగనే దిక్కులు చెప్పేటప్పుడు కూడా ఏమండి, జపం చేసేటప్పుడు ధ్యానం చేసేటప్పుడు మీరు ఉత్తరం అయిపోయిన తిరగండి, తూర్పు అయిపోయిన తిరగండి. తూర్పు అయిపోయి ఎందుకయ్యా తిరగాల్సిందేనంటే సూర్య భగవానుడు ఉన్నాడు కదండి, ఆయన యొక్క ఆ కిరణాల యొక్క శక్తి మన మళ్ళీ ప్రవేశిస్తున్నందుకు తూర్పు తిరగాలి. మరి ఉత్తరం అయిపోయిన తిరగాలి, ఉత్తరం అంటే ఏంటంటే ఉత్తు తరం, ఉత్తు అంటే ఉన్నతంగా, తరం అంటే తరించుకోవటం. మనం తరించుకోవాలనుకున్నటువంటి వాడు ఉత్తరం వైపు తిరగాల, అటు అట్లాగైనా తిరిగినట్లయితే ఉత్తరంలో ఉన్నటువంటి హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి మహాత్ములైనటువంటి వాళ్ళు ధ్యానం చేస్తూ ఉంటారు. వాళ్ళు ధ్యానం చేస్తూ ఉంటే ఆ వైబ్రేషన్స్ అన్నీ కూడా మనలోకి వస్తాయి, ఎందుకని మనం ఉత్తరం వైపు తిరగాల అని అంటే. ఇవన్నీ ప్రారంభ సాధకులకి, కానీ ఆత్మనిష్ట అయినటువంటి వాడికి ఉత్తరం లేదు, దక్షిణం లేదు, తూర్పు లేదు, పడవ లేదు, అన్నీ ఆయన. కాబట్టి ఇవి కూడా దిక్కు అనేటువంటిది కూడా అతనికి లేదనేటువంటి విషయం మనం ఇక్కడ తెలుసుకోవాలి. అయితే సాధారణంగా ఏం చేస్తారంటే ఎవరికైనా ఉండేది, ఇప్పుడు దేవాలయం ఉందనుకోండి, ఆ దేవాలయంలో భగవంతుడు ఉన్నాడు కదా, ఆయన నమస్కారం పెడతాం. కాబట్టి మనం పక్కకి తిరిగో అటు తిరిగో వెనక్కి తిరిగో ఇక అక్కడే మనం ఎన్ని వ్యవహారాలని మాట్లాడుకుంటాం, కానీ అక్కడ మాత్రం ఆ ఎదురు తిరిగినప్పుడు మాత్రం అమ్మో దేవుడు ఉన్నాడు. ఒక ఆయన అంట చాలా మహాత్ముడే, కానీ చూడటానికి పిచ్చోడు మాదిరిగా ఉంటాడు. అటువంటి వాడు దేవాలయంలో పోయి పడుకున్నాడు. ఆ పడుకోవటం ఎట్ట పడుకున్నాడంటే అమ్మవారి వైపుకేమో కాళ్ళు పెట్టాడు, ఇటువైపుకేమో తలకాయ పెట్టాడు పడుకున్నాడు. అంతలోకి పూజారు వచ్చి నిద్రలేపి, ఏమయ్యా బుద్ధిందా లేదా, నువ్వు వచ్చింది దేవాలయంలోకి, ఏదో తలుపులు తీసున్నాయి కాబట్టి నువ్వు వచ్చావు, వచ్చిన వారు ఎట్లా ఉండాలా, ఎట్లా పడుకోవాలా, అమ్మవారి ఎదురుగా కాళ్ళు పెట్టి పడుకుంటావా, అంటే భగవంతుడికి ఎదురుగా కాళ్ళు పెడతావా అన్నాడు. దానికి ఆయన అన్నాడు, ఏమయ్యా కాస్త వృద్ధాప్యం వచ్చింది, నువ్వేం చేస్తావంటే ఆ కాళ్ళు కాస్త దేవుడు లేని వైపు పెట్టుకోమంది సరే అని చెప్పి ఇంకో పక్క పెట్టాడు. ఇంకో పక్క పెట్టేటప్పుడు అమ్మవారు ఆయన అటు పక్క వచ్చింది, అదే ఇటు వచ్చింది అని చెప్పి మళ్ళీ కాళ్ళు ఇంకో పక్క పెట్టాడు, మళ్ళీ అమ్మవారు అటు వచ్చింది, ఓ మూలకి పెట్టాడు, మళ్ళీ అమ్మవారు అటు వచ్చింది. ఇప్పుడు ఆయనకి బలు పెరిగింది, ఓహో పరమాత్మ అంతటా ఉన్నాడు, ఏదో అక్కడ విగ్రహం పెట్టారు కాబట్టి అటు ఉన్నాడు, మిగతా పక్క లేడని మనం అర్థం చేసుకోవటం కాదు, అంతటా ఉన్నాడు. కాకపోతే మనం దండం పెట్టడానికి ఏదో రూపం కావాలి కాబట్టి అక్కడ పెట్టారు సామాన్యుడి కోసం అని చెప్పి అనేటువంటిది అర్థం చేసుకొని సిగ్గుపడ్డాడు. అదిగో ఆ ప్రకారంగా అంతటా పరమాత్మ ఉన్నటువంటి ఉన్నాడనేటువంటి భావన ఆత్మనిష్ఠైనటువంటి వాడికి ఎప్పుడూ ఉంటుంది. ఆత్మనిష్ఠైనటువంటి వాడు ఏ దేవాలయానికి పోయి దండం పెట్టాల్సినటువంటి అవసరం లేదు, ఏ పటానికి దండం పెట్టాల్సినటువంటి పని లేదు. అయితే దండం పెట్టాల్సిన పని లేదు కానీ పెడితే తప్పు మాత్రం కాదు. ఎందుకనంటే అతడు తన తన తోడ్పాటు వాళ్ళ కోసం అని అతడు కూడా నమస్కారం పెడితే పెట్టచ్చు, అందువల్ల దాంట్లో తప్పేది. అతడు ఏం చేసిన తప్పు లేదు, దండం పెట్టిన తప్పు లేదు, పెట్టకపోయిన తప్పు. కాబట్టి ఈ రకంగా ఈ నియమాలన్నీ కూడా లేకుండా ఉండేటువంటి వాడు ఆత్మనిష్ఠైనటువంటి వాడు అని ఇక్కడ చెప్పి పరిపూర్ణుడైనటువంటి మహాత్ముడు నివసించేటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అదే దేవాలయం. దేవాలయం అని అంటే మహాత్ముడైనటువంటి వాడు నివసించేటువంటి చోటే దేవాలయము అనేటువంటి విషయం, అదే పవిత్రమైనటువంటి యజ్ఞస్థలం, అదే తీర్థస్థలం అనేటువంటి భావాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ. అంతేకాకుండా ఈ శ్లోకం ద్వారా మనకి ఏం తెలియజేస్తున్నారు అనేటువంటిది ముఖ్యం. అక్కడ గురువు శిష్యుడికి చెప్పాలి, ఏం చెప్తున్నాడు అయ్యా, ఇప్పుడు నీకు ఏ రకమైనటువంటి నియమాలు లేవు, ఇక్కడ కూర్చోవాలని కానీ ఆ సమయంలో ఇట్లా చేయాలని కానీ ఇదిగో ఇలా ఉండాలని కానీ ఈ నియమాలన్నీ కూడా ఏమి లేవు. ఎందుకంటే ఆత్మనిష్ఠ అయినటువంటి వాడు అంతటా ఆత్మగానే ఉంటాడు కాబట్టి అతనికి ఇది ఏమి లేదు, కాబట్టి నువ్వు అలాగా హాయిగా జీవించు, ఆనందంగా జీవించు అని తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఇంకా ఏం చెప్తున్నారో మనం వాటిని రేపు చెప్తాం.